ఓం శాంతి. 31/10/2024 మధురమైన పిల్లలు, ఆర్డర్ చేయండి. హే భూతాలు, మీరు మా వద్దకు రాలేరు అని. మీరు వాటిని భయపెట్టినట్లయితే అవి పారిపోతాయి. ప్రశ్న: ఈశ్వరీయ నశాల్లో ఉండే పిల్లల జీవితం యొక్క శోభ ఏమిటి? జవాబు: సేవే వారి జీవితం యొక్క శోభ. మాకు ఈశ్వరీయ లాటరీ లభించింది అన్న నష ఉన్నప్పుడు మరి సేవ పట్ల అభిరుచి ఉండాలి. కాని ఎప్పుడైతే లోపల ఎటువంటి భూతాలు ఉండవో అప్పుడే బాణం తగులుతుంది. 2వ ప్రశ్న: శివబాబా పిల్లలుగా పిలువబడేందుకు హక్కుదారులెవరు? జవాబు: ఎవరికైతే భగవంతుడు మా తండ్రి, మేము ఇటువంటి ఉన్నతోన్నతుడైన తండ్రికి పిల్లలము అన్న నిశ్చయం ఉంటుందో అటువంటి నశాల్లో ఉండే యోగ్యులైన పిల్లలే శివబాబా పిల్లలుగా పిలువబడేందుకు హక్కుదారులు. ఒకవేళ క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే, నడవడిక రాయల్టీతో ఉండకపోతే వారు శివబాబా పిల్లలుగా పిలువబడలేరు. ఓం శాంతి. శివబాబా గుర్తున్నారా? స్వర్గరాజ్యాధికారం గుర్తుందా? ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలోకి రావాలి, మేము అనంతమైన తండ్రికి పిల్లలము మరియు నిత్యము ఆ తండ్రిని స్మృతి చేస్తాము అని. స్మృతి చేయకుండా మనం వారసత్వాన్ని తీసుకోలేము. ఏ వారసత్వాన్ని? పవిత్రత వారసత్వాన్ని. కావున దానికోసం ఇటువంటి పురుషార్థాన్ని చేయాలి. ఎప్పుడు ఎటువంటి వికారాల విషయము మా ముందుకు రాలేదు. కేవలం వికారాల విషయమే కాదు, అనగా ఒక్క భూతమే కాదు, ఏ భూతమూ మా ముందుకు రాలేదు అని ఇటువంటి శుద్ధ అహంకారం ఉండాలి. చాలా ఉన్నతోన్నతుడైన భగవంతుని పిల్లలమైన మనం కూడా ఉన్నతోన్నతమైన వారం కదా. మాట నడవడిక ఎంత రాయల్గా ఉండాలి. వీరైతే పూర్తిగా పైసకు కొరగాని వారు, నా పిల్లలుగా పిలువబడేందుకు కూడా యోగ్యులు కారు అని నడవడిక ద్వారా తండ్రి అర్థం చేసుకోగలరు. లౌకిక తండ్రికి కూడా అనర్హులైన పిల్లలను చూసి లోపల ఇలా అనిపిస్తుంది, వీరు కూడా తండ్రే. తండ్రి మనకు శిక్షణ ఇస్తున్నారని పిల్లలకు తెలుసు, కాని కొందరు ఎలా ఉన్నారంటే వారు ఏమాత్రమూ అర్థం చేసుకోరు. అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు అన్న నిశ్చయమూ లేదు, నష కూడా లేదు. పిల్లలైన మీ బుద్ధి ఎంత ఉన్నతంగా ఉండాలి! మనము ఎంత ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలము, తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు? లోపల ఆలోచించండి. మేము ఎంత ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలము, మా క్యారెక్టర్ ఎంత ఉన్నతంగా ఉండాలి! ఈ దేవీదేవతల మహిమ ఏదైతే ఉందో అదే మన మహిమగా ఉండాలి. ప్రజలకు మహిమైతే లేదు కదా. ఒక్క లక్ష్మీనారాయణల్నే చూపించారు. కావున పిల్లలు ఎంతటి మంచి సేవ చేయాలి! ఈ లక్ష్మీనారాయణలు ఇరువురూ ఈ సేవ చేశారు కదా. బుద్ధి ఎంత ఉన్నతంగా ఉండాలి! కొందరు పిల్లల్లోనైతే ఎటువంటి మార్పు లేదు, మాయతో ఓడిపోతే ఇంకా ఎక్కువ పాడైపోతారు. లేదంటే లోపల ఎంతటి నష ఉండాలి! మనం అనంతమైన తండ్రి పిల్లలము. తండ్రి అంటారు, అందరికీ నా పరిచయాన్ని ఇస్తూ ఉండండి. సేవ ద్వారానే శోభను పొందుతారు, అప్పుడే తండ్రి హృదయంపైకెక్కుతారు. ఎవరైతే తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారో వారే పిల్లలు. తండ్రికి పిల్లలపై ఎంతటి ప్రేమ ఉంటుంది! పిల్లలను తలపైకెక్కించుకుంటారు. అంతటి మోహముంటుంది, కాని అది హద్దులోని మాయావి మోహం. ఇది అనంతమైనది. పిల్లలను చూసి సంతోషించని తండ్రి అంటూ ఎవరైనా ఉంటారా? తల్లిదండ్రులకైతే అపారమైన సంతోషం కలుగుతుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని భావించాలి. బాబా మన ఒబీడియంట్, విధేయుడైన టీచర్ కూడా. అనంతమైన తండ్రి తప్పకుండా ఏదో సేవ చేసి ఉంటారు. కావుననే వారికి గాయనం ఉంది కదా. ఇది ఎంత అద్భుతమైన విషయము! ఎంతగా వారి మహిమ చేయడం జరుగుతుంది! ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో ఆ నష ఉండాలి. సన్యాసులైతే నివృత్తి మార్గానికి చెందినవారు, అసలు వారి ధర్మమే వేరు. ఇది కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. సన్యాస మార్గం గురించి మీకు తెలియదు కదా. మీరు గృహస్థాశ్రమంలో ఉంటూ భక్తి మొదలైనవి చేసేవారు, మీకు తర్వాత జ్ఞానం లభిస్తుంది. వారికైతే జ్ఞానం లభించేదే లేదు. మీరు ఎంత ఉన్నతంగా చదువుతారు, కాని ఎంత సాధారణంగా కింద కూర్చునున్నారు. దిల్వాడా మందిరంలో కూడా మీరు కింద తపస్సులో కూర్చున్నారు, పైన వైకుంఠం ఉంది. పైన వైకుంఠం ఉండడాన్ని చూసి మనుషులు స్వర్గం పైనే ఉంటుందని భావిస్తారు. పిల్లలను మీకు లోపల ఇది స్కూల్ అని, మనం చదువుతున్నామని ఈ విషయాలన్నీ రావాలి. ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళినప్పుడు కూడా బుద్ధిలో ఈ విషయాలు నడుస్తూ ఉన్నట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది. అనంతమైన తండ్రి గురించైతే ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తండ్రికి కొడుకుగా అయ్యి ఆ తండ్రి చరిత్ర గురించి తెలియని మూర్ఖులను ఎప్పుడైనా చూశారా? తెలియని కారణంగానే వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. భగవంతుణ్ణే నీవే పూజ్యుడవు, నీవే పూజారివి అని అంటారు. మేము ఎంత ఉన్నతమైన పూజ్యులుగా ఉండేవారము, మళ్లీ మేమే పూజారులుగా అయ్యాము అని పిల్లలను మీకు లోపల ఎంత సంతోషముండాలి. ఏ శివబాబా అయితే మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేస్తారో, మళ్లీ డ్రామానుసారంగా వారినే మీరు పూజించడం ప్రారంభిస్తారు. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఈ విషయాల గురించి ప్రపంచానికి తెలియదు. తండ్రి పిల్లలను మీకు ప్రతిరోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అని లోపల ఎంత సంతోషముండాలి. భగవంతుడొచ్చి చదివిస్తారు, ఇదెప్పుడు వినను కూడా విని ఉండరు. వారు గీతా భగవంతుడు శ్రీకృష్ణుడని భావిస్తారు, కావున శ్రీకృష్ణుడే చదివిస్తారేమోనని భావిస్తారు. అచ్చా, శ్రీకృష్ణుడే అని భావించినా కాని ఎంతటి ఉన్నతమైన అవస్థ ఉండాలి. మనుష్యమతం మరియు ఈశ్వరీయ మతం అనే పుస్తకం కూడా ఒకటుంది. దేవతలకైతే ఇలా మతం తీసుకునే అవసరమే ఉండదు. ఈశ్వరీయ మతాన్ని మనుషులే కోరుకుంటారు. దేవతలకైతే ముందు జన్మలో మతం లభించింది, దాని ద్వారా ఉన్నతమైన పదవిని పొందారు. ఇప్పుడు పిల్లలను మీకు శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతం లభిస్తుంది. ఈశ్వరీయ మతానికి మరియు మనుష్యమతానికి ఎంతటి తేడా ఉంది? మనుష్యమతం ఏం చెప్తుంది, ఈశ్వరీయ మతం ఏం చెప్తుంది? మరి తప్పకుండా ఈశ్వరీయ మతంపై నడవాల్సి ఉంటుంది. కొంతమంది ఎవరినైనా కలుసుకునేందుకు వెళ్ళినప్పుడు ఏం తీసుకువెళ్లరు, ఎవరికి ఏ కానుక ఇవ్వాలి అన్నది గుర్తుండదు. ఈ మనుష్య మతం మరియు ఈశ్వరీయ మతం యొక్క వ్యత్యాసం చాలా అవసరము. మీరు మనుషులుగా ఉన్నప్పుడు ఆసురీ మతం ఉండేది, మరియు ఇప్పుడు ఈశ్వరీయ మతం లభిస్తుంది. వీటి మధ్యన ఎంత తేడా ఉంది? ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ మనుషుల ద్వారా తయారు చేయబడ్డవే. తండ్రి ఏమైనా శాస్త్రాలు చదివేస్తారా? తండ్రి అంటారు, నేను ఏ తండ్రికైనా కొడుకునా, నేను నేర్చుకునేందుకు ఏ గురువుకైనా శిష్యున్నా. కానీ విషయాలన్నింటినీ కూడా అర్థం చేయించాలి. కోతి బుద్ధి కలవారు అని తెలిసినా కాని మందిర యోగ్యులుగా అయ్యేవారిగా కూడా ఉన్నారు కదా. ఇలా ఎంతోమంది మనుష్యమతంపై నడుస్తారు, మళ్లీ మీరు మేము ఈశ్వరీయ మతం ద్వారా ఎలా తయారవుతాము అన్నది వినిపిస్తారు. వారు మనల్ని చదివిస్తారు. భగవాను వాచ, మనం వారి నుండి చదువుకునేందుకు వెళ్తాము. మనం రోజూ ఒక గంట ముప్పావు గంట వెళ్తాము. క్లాస్కు ఎక్కువ సమయం కూడా తీసుకోకూడదు. స్మృతియాత్ర అయితే నడుస్తూ తిరుగుతూ కూడా జరగగలదు. జ్ఞానం మరియు యోగం రెండూ చాలా సహజమైనవి. అల్ఫ్ భగవంతుడు అన్న పదం ఒక్కటే. భక్తి మార్గంలో అయితే ఎన్నో శాస్త్రాలున్నాయి. వాటన్నింటినీ పోగు చేస్తే మొత్తం ఇల్లంతా శాస్త్రాలతో నిండిపోతుంది. వీటిపై ఎంత ఖర్చయి ఉంటుంది? ఇప్పుడు తండ్రి అయితే చాలా సహజంగా తెలియజేస్తారు, కేవలం తండ్రిని స్మృతి చేయండి. తండ్రి ఇచ్చే వారసత్వం స్వర్గరాజ్యాధికారం. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా. భారత్ స్వర్గంగా ఉండేది కదా. మీరు మర్చిపోయారా? దీన్ని కూడా డ్రామా రాతనే అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. వారు ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత చదివించేందుకు వస్తారు. అనంతమైన తండ్రి వారసత్వంగా తప్పకుండా కొత్త ప్రపంచమైన స్వర్గమే ఉంటుంది కదా. ఇది చాలా సహజమైన విషయం. 1,00,000 సంవత్సరాలు అనేటప్పటికీ బుద్ధికి తాళం పడినట్లుగా అయిపోయింది. అసలు ఆ తాళం తెరుచుకోనే తెరుచుకోదు. తాళం ఎలా పడిపోయిందంటే ఇంతటి సహజమైన విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు. ఒకే విషయం చాలు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఎక్కువగా ఏమీ చదివించకూడదు. ఇక్కడ మీరు ఒక్క క్షణంలో ఎవరినైనా స్వర్గవాసులుగా చేయగలరు. కాని ఇది స్కూల్, అందుకే మీ చదువు కొనసాగుతూ ఉంటుంది. జ్ఞానసాగరుడైన తండ్రి మీకు జ్ఞానాన్ని ఎంతగా ఇస్తారంటే, సాగరాన్ని సిరాగా చేసి మొత్తం అడవినంతటినీ కలంగా చేసినా అది అంతమవ్వదు. జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఎంత సమయమైంది? భక్తి ప్రారంభమై అర్ధకల్పమైంది. జ్ఞానమైతే మీకు ఒకే జన్మలో లభిస్తుంది. తండ్రి మిమ్మల్ని కొత్త ప్రపంచం కోసం చదివిస్తున్నారు. ఆ దైహికమైన స్కూళ్లలోనైతే మీరెంత సమయం చదువుతారు? 5 సంవత్సరాల వయస్సు నుండి 20-22 సంవత్సరాల వయసు వరకు చదువుతూ ఉంటారు. సంపాదన తక్కువ మరియు ఖర్చు ఎక్కువ చేస్తే నష్టం కలుగుతుంది కదా. తండ్రి ఎంత సంపన్నులుగా చేస్తారు, మళ్లీ దీవాలా కూరగా అయిపోతారు. ఇప్పుడు భారత్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. నషాతో అర్థం చేయించాలి. మాతలు లేచి నిలబడాలి. వందే మాతరమని మీకే గాయనముంది. భూమిని వందే మాతరమనరు. వందే మాతరమని మనుషులకే నమస్కరించడం జరుగుతుంది. ఏ పిల్లలైతే వందనముక్తులుగా ఉన్నారో వారే ఈ సేవ చేస్తారు. అది కూడా కల్పపూర్వం ఏ విధంగా బంధనముక్తులుగా అయ్యారో అలా అవుతూ ఉంటారు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. మాకు తండ్రి లభించారని తెలుసు కావున ఇప్పుడిక తండ్రి సేవే చెయ్యాలి, అదే చాలు అని భావిస్తారు. బంధనముంది అని అనేవారు గొర్రెల వంటివారు. మీరు ఈశ్వరీయ సేవ చెయ్యకండి అని ప్రభుత్వము ఎప్పుడూ అనలేదు. మాట్లాడే ధైర్యం ఉండాలి కదా. ఎవరిలోనైతే జ్ఞానం ఉంటుందో వారు చాలా సహజంగా బంధనముక్తులుగా అవ్వగలరు. జడ్జికు కూడా అర్థం చేయించచ్చు. మేము ఆత్మిక సేవ చేయాలనుకుంటున్నాము, ఆత్మిక తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అని. క్రిస్టియన్లు విముక్తులుగా చేయండి, గైడ్గా అవ్వండి అంటారు. ఎంతైనా భారతవాసుల కన్నా వారి బుద్ధి బాగుంది. పిల్లలైన మీలో మంచి వివేకవంతులు ఎవరైతే ఉన్నారో వారికి సేవ పట్ల అభిరుచి ఎంతగానో ఉంటుంది. ఈశ్వరీయ సేవతో ఎంతో లాటరీ లభించనున్నది అని భావిస్తారు. కొందరైతే లాటరీ మొదలైన వాటిని అర్థమే చేసుకోరు. వారు అక్కడికి వెళ్లి కూడా దాస్దాసీలుగానే అవుతారు. పోనీలే, దాసిగా అయినా పర్వాలేదు, చండాలునిగా అయినా పర్వాలేదు, స్వర్గంలో అయితే ఉంటాం కదా అని వారు భావిస్తారు. వారి నడవడిక కూడా అలాగే కనిపిస్తుంది. అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారని మీరు భావిస్తారు. ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు. తండ్రి వీరి ద్వారా పిల్లలను చదివిస్తున్నారు. కొందరైతే ఈ మాత్రం కూడా అర్థం చేసుకోరు. ఇక్కడి నుండి బయటకు వెళ్లగానే సమాప్తం. ఇక్కడ కూర్చున్నా కూడా ఏమీ అర్థం చేసుకోనట్లే ఉంటారు. బుద్ధి బయట భ్రమిస్తూ ఎదురుదెబ్బలు తింటూ ఉంటుంది. ఒక్క భూతం కూడా తొలగదు. చదివించేవారెవరు? కాని తయారవుతుందెలా? షావుకార్లు కూడా దాస్దాసీలు తయారవుతారు కదా. ఇప్పుడు కూడా షావుకార్ల వద్ద ఎంతమంది నౌకర్లుంటారు? సేవ కోసమైతే పూర్తిగా ఎగురుతూ ఉండాలి. పిల్లలైన మీరు శాంతి స్థాపనార్థం నిమిత్తమయ్యారు. విశ్వంలో సుఖశాంతులను స్థాపన చేస్తున్నారు. మనం శ్రీమతంపై స్థాపన చేస్తున్నామని ఇందులో ఏ విధమైన అశాంతి ఉండకూడదని మీకు ప్రాక్టికల్గా తెలుసు. తండ్రి ఇక్కడ కూడా మంచి మంచి కుటుంబాలు చాలా చూశారు. ఒకే ఇంట్లో ఆరేడుగురు కోడళ్లు కలిసిమెలిసి ఎంతో ప్రేమగా ఉంటారు, ఎంతో శాంతి ఉంటుంది. మా ఇంట్లో అయితే స్వర్గముంది, ఎటువంటి గొడవల విషయమూ లేదు, అందరూ ఆజ్ఞాకారులుగా ఉన్నారు అని వాళ్లనేవారు. ఆ సమయంలో బాబాకు కూడా సన్యాసపు ఆలోచనలుండేవి, ప్రపంచంపై వైరాగ్యం ఉండేది. ఇప్పుడు ఇది అనంతమైన వైరాగ్యం, ఏమీ గుర్తుండకూడదు. బాబా అయితే పేర్లు మొదలైన వాటన్నింటినీ మర్చిపోతారు. పిల్లలంటారు, బాబా మీరు మమ్మల్ని తలుచుకుంటారా? బాబా అంటారు, నేనైతే అందర్నీ మర్చిపోవాలి. మర్చిపోను, అలాగని గుర్తుంచుకోను. అనంతమైన వైరాగ్యం కదా, అందర్నీ మర్చిపోవాలి. మనము ఇక్కడి నివాసులం కాము, తమ స్వర్గవారసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి వచ్చి ఉన్నారు. అనంతమైన తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు విశ్వాధిపతులుగా అయిపోతారు. అర్థం చేయించేందుకు ఈ బ్యాడ్జ్ ఎంతో బావుంది. ఎవరైనా ఇది కావాలి అని అడిగితే ఇలా చెప్పండి, మీరు అర్థం చేసుకుని తీసుకోండి. ఈ బ్యాడ్జ్ను అర్థం చేసుకోవడం ద్వారా మీకు విశ్వరాజ్యాధికారం లభించగలదు అని. శివ్ బాబా ఈ బ్రహ్మ ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరీ విధంగా అవుతారు. దేవతా ధర్మానికి చెందిన వారిలో గీతను చదివేవారెవరైతే ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు. కొందరు దేవతలెందుకు దిగజారుతారు అని ప్రశ్న అడుగుతారు. అరే, ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది, పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందకైతే దిగుతారు కదా, చక్రమైతే తిరిగేదే ఉంది. ప్రతి ఒక్కరి హృదయంలోకి ఇది తప్పకుండా వస్తుంది, నేను సేవ్ ఎందుకు చేయలేకపోతాను, తప్పకుండా నాలో ఏదో లోపం ఉంది, మాయభూతాలు ముక్కు పట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు పిల్లలను మీరు అర్థం చేసుకున్నారు, మనమిప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్లీ కొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తాము. మీరు యాత్రికులు కదా, దూరదేశం నుండి ఇక్కడికొచ్చి పాత్ర అభినయిస్తారు. మనం అమరలోకంలోకి వెళ్లాలి అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఈ మృత్యులోకం అంతమైపోనున్నది. తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తారు, చాలా బాగా ధారణ చేయాలి, దీనిని మళ్లీ నెమరు వేస్తూ ఉండాలి. కర్మభోగం యొక్క రోగం తిరగబడుతుంది అని కూడా తండ్రి అర్థం చేయించారు. మాయ విసిగిస్తుంది కాని తికమక పడకూడదు, ఏదైనా కొంచెం జరిగితే హైరాణ పడిపోతారు. రోగగ్రస్తులై ఉన్నప్పుడు మనుషులు భగవంతుణ్ణి ఇంకా ఎక్కువగా తలుచుకుంటారు. బెంగాల్లో ఎవరైనా చాలా రోగగ్రస్తులుగా అయితే వారికి రాముణ్ణి స్మరించండి, రాముణ్ణి స్మరించండి అని చెప్తారు. ఇక వారు చనిపోయే స్థితిలో ఉన్నారని అనిపిస్తే గంగ వద్దకు తీసుకువెళ్లి హరి అని జపించండి, హరి అని జపించండి అని చెప్తారు. మరి మళ్లీ వారిని తీసుకొచ్చి కాల్చాల్సిన అవసరమేముంది, గంగలో వేసేయండి కదా, మొసళ్ళు చేపలకు ఆహారమవుతారు, శరీరం ఆ రకంగా పనికొస్తుంది. పారసీయులు శవాన్ని అలాగే పెట్టేస్తారు, వారి ఎముకలు కూడా పనికొస్తాయి. తండ్రి అంటారు, మీరు ఇతర విషయాలన్నింటినీ మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: మొదటి పాయింట్, బంధనముక్తులుగా అయి భారత్ యొక్క సత్యమైన సేవ చేయాలి. మమ్మల్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు, మేము ఆత్మిక సేవలో ఉన్నాము అని నషాతో అర్థం చేయించాలి. ఈశ్వరీయ సేవ చేసే ఉత్సాహం కలుగుతూ ఉండాలి. రెండవ పాయింట్, కర్మభోగపు రోగాలలో లేక మాయతూఫాన్లలో తికమక పడకూడదు లేక హైరాణ పడకూడదు. తండ్రి ఏ జ్ఞానాన్నైతే ఇచ్చారో దానిని నెమరు వేస్తూ తండ్రి స్మృతిలో హర్షితంగా ఉండాలి. వరదానము నిరాకారి మరియు సాకారి రెండు రూపాల స్మృతి చిహ్నాన్ని విధిపూర్వకంగా జరుపుకునే శ్రేష్టాత్మ భవ. దీపావళి అనేది అవినాశిగా వెలుగుతున్న అనేక దీపాలకు స్మృతి చిహ్నం. మెరుస్తున్న ఆత్మలైన మీరు ప్రమిదలోని దీపపు వెలుగులా కనిపిస్తారు. అందుకే మెరుస్తున్న ఆత్మల దివ్య జ్యోతి యొక్క స్మృతి చిహ్నాన్ని స్థూల దీపంలోని జ్యోతిగా చూపించారు. కావున ఒకవైపు నిరాకారి ఆత్మరూపంలో స్మృతి చిహ్నముంది, మరొకవైపు మీ భవిష్య సాకార దివ్య స్వరూపమైన లక్ష్మీ రూపంలో స్మృతి చిహ్నముంది. ఈ దీపావళియే దేవ పదవిని ప్రాప్తింపజేస్తుంది. కావున శ్రేష్టాత్మలైన మీరు మీ స్మృతి చిహ్నాన్ని స్వయమే జరుపుకుంటున్నారు. స్లోగన్: నెగటివ్ ను పాజిటివ్లోకి పరివర్తన చేసేందుకు మీ భావనలను శుభమైనవిగా మరియు అనంతమైనవిగా చేసుకోండి. ఓం శాంతి.